గాయత్రి మహావిజ్ఞాన్ మనం అర్థం చేసుకోవడానికి ముందు అసలు గురుదేవుల సాహిత్యం ఏ ప్రయోజనాన్ని ఆశించి మనకు ప్రపంచ మానవాళి మొత్తానికి అందించారు, ఒక పని చేస్తే దాని వెనకాల చాలా చాలా విశేషమైన ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆ పరమ ఉద్దేశ్యం ఏంటి, ఆ పరమ ప్రయోజనం ఏంటి, గురువు గారు రెండు పుస్తకాలు రాయటంలో, అలాగే గాయత్రి మహావిజ్ఞాన్ కానీ కుండలిని మహావిజ్ఞాన్ కానీ వీటన్నిటికి మూలమేంటి అంటే నూతన యుగ నిర్మాణమే, నవయుగ నిర్మాణం చేయటానికి. నవయుగ నిర్మాణం చేయటం అంటే ఆ మాట వినటానికి బాగుంటుంది, అసలు దానికి ఎగ్జాక్ట్గా మనకు ఎన్నోసార్లు విన్నా, మాస్టర్ ఆర్కే మాస్టర్ నోట్లోంచి విన్నా, అయితే గురువు గారి సాహిత్యం చదివినా మనం చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఎగ్జాక్ట్ ఇంతే దీన్ని మించలేదు అని మనం ఒక ఫార్ములా లాగా చెప్పుకోవాలంటే, నూతన యుగ నిర్మాణం అంటే ప్రస్తుత యుగం కాకుండా కొత్త యుగం ఎలా ఉంటుంది అన్నదానికి రెండు ముఖ్యమైన గుర్తులు ఉంటాయి. అదేంటంటే ప్రతి మానవుడిలోనూ దైవత్వము ఉదయించటం, ప్రతి వ్యక్తి కూడా దైవం ఎక్కడో ఉన్నాడు, అతన్ని నేను పూజ చేస్తాను, లేకపోతే నేను అతన్ని నా కోరికలు తీర్చుకోవడానికి ఏదో రకమైన వ్రతం చేస్తాను, ఇలాగ అనుకోవటం ప్రస్తుతం ఉన్న స్థితి. అలా కాకుండా మనిషిలో ఉన్న దైవత్వం ఏదైతే ఉందో అది అతనికి తెలియటము. నిన్నటి వరకు మనం కన్యారాశి గురించి చెప్పుకున్నాం, ఎప్పుడైతే కన్యారాశిలో ఉన్న పవిత్రత, దట్ ప్యూరిటీ, హోలీనెస్ అండ్ డివైన్ క్వాలిటీస్ ఎప్పుడైతే వ్యక్తిలో వస్తాయో అప్పుడు అతడిలో దైవత్వం మొట్టమొదటగా వికసించడానికి మొదలవుతుంది. విత్తనం వేస్తే అది మొలకెత్తినట్లుగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. బీజారోపణ జరిగి బీజ అంకురం ఏదైతే ఉందో అంకురం కాస్తే మొలకెత్తడానికి తయారవుతుంది. అలాగా మనలో పవిత్రత అనే దానివల్ల దైవత్వం ఉన్నది అనే విషయం బయటపడుతుంది, తెలుస్తుంది ప్రతివాడికి. అది మొదటిది. అలాగే రెండవది ఏంటంటే ఈ భూమి మీద స్వర్గ అవతరణ. గురువుగారి మొత్తం జీవితం అంతా ధారపోసింది రెండింటి కోసం. అదేంటంటే మానవుడిలో దైవత్వం ఉదయించడము, రెండు పృథ్వీపై స్వర్గావతరణ జరగటం. అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఏమి ఉన్నాయంటే ఋషి పరంపర యొక్క జీవిత విధానం ఏదైతే ఉందో దాన్ని బీజారోపణ చేయటం, అంటే అంతా ఎక్స్పాండ్ చేసినట్టు కాకుండా విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళటం. ఆ విత్తనాలు రేపో ఎల్లుండో ఇంకొక రోజుకో మొలకెత్తి పెద్దవయ్యి ఫలించి పుష్పించి మనకు వాటి ఫలాలు అందిస్తాయి. పుష్పించి ఫలించి, ముందరే ఫలించి పుష్పించి అన్నాను, అలా కాకుండా పుష్పించి ఆ తర్వాత ఫలించి మనందరికీ ఋషి పరంపర అనే ఋషి జీవితం అనే దాని యొక్క గొప్పదనాన్ని వైభవాన్ని మనకు తెలిసేటట్టు చేస్తాయి. అలాంటి ఋషి వైభవం ఏంటంటే, ఒక రాజుగారు వస్తే వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇస్తే ఆ ఆవుని నాకు ఇచ్చేస్తావా అంటే ఆవుని ఇవ్వనంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, బలవంతంగా ఆవుని తీసుకెళ్ళిపోతాడు. ఆవుని తీసుకెళ్ళిపోతే అప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి అన్నమాట ఆ కథ మీకు అందరికీ తెలిసింది. కార్తవీర్యార్జునుడు ఆ ఆవును ఎత్తుకోవడం, తర్వాత పరశురాముడి చేతిలో హతం అవడం, ఇవన్నీ ఆ పరశురాముడి చేతిలో హతమైన కార్తవీర్యార్జునుడు ఎవరో కాదు, సుదర్శన చక్రం స్వామి చేతిలో ఉండే సుదర్శన చక్రం. ఆయన ఒకసారి గర్విస్తాడు, నేను చాలా గొప్పవాడిని, స్వామికి ఎంతోమంది రాక్షసుల్ని నేనే చంపబెట్టాను అంటే, నువ్వు చంపటం ఏంటి బాబు, నేను వేస్తే నువ్వు వెళ్ళి చంపొచ్చావు అంటాడు. ఇక లేదు లేదు అని అహంకరిస్తాడు. అలాగ అహంకరించడం ఏదైతే ఉందో అది ఒక దుష్ట లక్షణం, దాన్ని ఖండించాలి. అందుకని ఆయన చేతులు లేకుండా పుట్టాడు, చొట్ట చేతులు. అప్పుడు మళ్ళీ దేవుడు కరుణించి దత్తాత్రేయ స్వామి చేతులు రెండు వచ్చేట్టు చేసి అతను ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉండేటట్టుగా వరం ఇస్తాడు. కానీ అహంకరించడం వల్ల అతను పరశురామ అవతారం మళ్ళీ స్వామి అవతారం వచ్చి అతన్ని ఖండించేస్తుంది. అలాగా దుష్ప్రవృత్తులు అంటే అలాంటివి. దుష్ప్రవృత్తులు దేని వల్ల వస్తాయంటే అహంకారం వల్ల వస్తాయి. ఈ రకంగా పృథ్వీ మీద స్వర్గావతరణ అయిన తర్వాత ఋషి పరంపరలాగా జీవించడం అనేది, దాంట్లో ఉన్న బ్యూటీ ఏమిటి, వైభవం ఏంటి అర్థం ఏంటో చేయటం ఒకటి గురువుగారి పని. అలాగే ఇవన్నీ ఎందుకు చేస్తామంటే లోక కళ్యాణం కోసం. ఈ రకంగా గురుదేవుల జీవితం మొదలవటానికి ఆయన రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు చేసిన సాధనలో అన్నింటిలోనూ చూస్తే, నువ్వు ఎవరినన్నా కొలు, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే చివరికి అందరూ రీచ్ అయ్యేది ఒకటే, అది చేరుకుంటావు అని చెప్తారు. ఆ జీవితంలో రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారు తను చేసిన వాటి గురించి అన్నింటి గురించి చెప్తూ, ఈ మనకు కాస్మిక్ ఫిజికల్ ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు మనం మాస్టర్ జ్వాలకులు గారి పుస్తకాల్లో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ చార్ట్ చూస్తే అది కాస్మిక్ ఫిజికల్, అలాగే కాస్మిక్ యాస్ట్రల్ ఉంటుంది, దానిపైన కాస్మిక్ మెంటల్ ఉంటుంది. ఆ కాస్మిక్ మెంటల్లో ఉంటారు ఈ దేవతలందరూ. రామకృష్ణ పరమహంసు గారు గురువు గారు ఏం చేశారంటే, విశ్వ మనస్సులో ఉన్న దైవీ శక్తులు, ఎప్పుడైనా శక్తులు గుర్తుపెట్టుకోండి, మనకైనా కూడా శక్తులు అన్నీ మనస్సులోనే ఉంటాయి. ఆ మనస్సులో ఉన్న శక్తులే ప్రాణం ద్వారా ఈ శరీరం ద్వారా పనిచేస్తూ ఉంటాయి. అందుకే మనస్సులో దుష్టశక్తులు దూరితే మనలో ఉన్న ప్రాణం దుష్టశక్తులకు సహాయం చేస్తూ శరీరం కూడా దానికే సహాయం చేస్తూ చెడు పనులు చేస్తూ ఉంటుంది. అలాగే మన మనస్సులో మంచి శక్తులకి మనం నివాసం కల్పిస్తే కనుక మన ప్రాణము మన శరీరము కూడా ఎక్కువగా మంచి పనులే చేస్తుంది. అందుకని మనలో బీజాలు చెడు చేసినా మంచి చేసినా అన్నీ ఎక్కడుంటాయి, మనస్సులో ఉంటాయి. కాబట్టి ఆ మనస్సులో మార్పు ఏదైతే ఉందో అది ముఖ్యము. సీక్రెట్ డాక్ట్రిన్లో ఒక పేరా ఉంటుంది, ఆ పేరాలో పద్మపురాణం నుంచి ఒక కొటేషన్ ఉంటుంది, ఎ మ్యాన్ విల్ కమ్ ఆన్ ద ఎర్త్ హూ విల్ చేంజ్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని ఉంటుంది. నేను ఒకసారి గురువుగారి జీవిత చరిత్ర పబ్లిష్ అయిన కొత్తలో రామకృష్ణ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, సీక్రెట్ డాక్టర్లో ఈ కొటేషన్ ఉంది కదండి గురువుగారి గురించే కదంటే, బాగా పట్టుకున్నా, వెరీ గుడ్ అన్నారు. అంటే అక్కడ బాగా పట్టుకున్నానా బాగా పట్టుకోలేదా కాదు, సి హౌ అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ కీన్గా మనం చదువుతూ ఇది ఎక్కడ ఉంది ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే చక్మని మనకు ఎక్కడెక్కడ దానికి రిఫరెన్స్లు ఉన్నాయో అర్థమవుతూ ఉంటాయి. అలాగా ఎప్పుడో ఆవిడ రాసింది సీక్రెట్ డాక్టర్లో, ఇలా పద్మపురాణంలో ఉంది, ఒక మహాత్ముడు వస్తాడు భూమి మీదకి, ఆయన మనుషుల మనస్సులు మారుస్తాడు అని క్లియర్గా ఉంటుంది. పద్మపురాణం ఎప్పుడు రాశారు, ఎప్పుడో వేదవ్యాసులు వారు రాశారు. అంటే గురువుగారు ఈ మనస్సులు మారుస్తాను నేను, మనుషుల మనస్సులు మారుస్తాను, నా పంచవీరభద్రుడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ చెడ్డ ఆలోచనలు, ఎక్కడెక్కడల్లా వెళ్ళి మణిమాణిక్యాల్ని వదిలేసి వస్తారు, వారి ద్వారా నేను నూతన యుగ నిర్మాణం చేస్తాను అని క్లియర్గా రాశారు. అంటే ఒక రామకృష్ణ పరమహంసగా అంతకుముందు ఇంకా ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసుగా ఇంకా ముందు కబీర్దాస్గా ఆయన చేసిన పనులన్నింటిలో కూడా దుష్ప్రవృత్తుల నిర్మూలనము, సత్ప్రవృత్తుల సంవర్ధనము, భ్రాంతుల నివారణ, రకరకాల అనాచారాలు ఉండేవి అవన్నీ నివారించడం, అలాగే మనిషిలో దైవత్వం ఉదయించడానికి కావలసిన సాధనలు అందరికీ, జ్ఞానం అందరికీ పంచడం, ఇవి వారు అప్పుడప్పుడు చేసినవి. అవన్నీ ఒక ఎత్తు ఈ ప్రస్తుత ఈ శరీర ధారణ చేసిన తర్వాత శ్రీరామశర్మ ఆచార్య అని పేరుతోటి గురువుగారు చేసిన పనులన్నీ ఒక ఎత్తు. ఇందువరకు చేసినవన్నీ కూడా గురువుగారి యొక్క గురువుగారే చెప్తారు. ఏమని, ఇదివరకు అందరూ ప్రయత్నం చేశారు, అక్కడక్కడ కొంత కొంత సఫలమైంది, ఆగిపోయింది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదివరకు పరిస్థితి కంటే భిన్నము. ఇదివరకు ఎలా ఉండేదంటే ఏదైనా దోషం ఉంటే ఒకళ్ళు ఉండేది, ఆ ఒక్కడిని తీసిపడేస్తే మన మ్యాప్ మించి ఇంకా వాడితోటి అయ్యి అంతమైపోతుంది. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళలోనూ ఒక రకమైన నూతన యుగ నిర్మాణానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, ప్రస్తుతం ఏముంటే మనం ఇవన్నీ చర్చించుకుంటున్నాం అంటే, మొట్టమొదటిది కాలుష్యం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి మనిషికి ఎంతో మేలు చేసినప్పటికీ కూడా దాంతోపాటు పెను ప్రమాదం తీసుకొచ్చింది. అదేంటంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, కంటామినేటెడ్ వాటర్. మనకు అది ఏ ఊళ్ళోనూ కూడా మనం ఒక బోరుబా వేసి దాంట్లో నీళ్లు తాగలేని పరిస్థితే తప్ప, మేము చక్కగా ఇదివరకులాగా నూతిలో నీళ్లు తాగుతున్నాం లేకపోతే బోర్ వేసుకున్నాం దాంట్లో నీళ్లు తాగుతున్నాం ఎవరు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే మొత్తం అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయింది. అలాగే గట్టిగా గాలి పీలిస్తే రోగాలు వచ్చేస్తాయి. మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు చాలామంది వైజాగ్లో, ఎప్పుడో మా శ్రీకే గారు ఉన్నప్పుడే, ఆయన 83 వరకు ఉన్నారు, అప్పుడే అన్నారు ఆయన, అబ్బో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, మనం మార్నింగ్ వాక్ వెళ్తే చాలా కష్టం అని. మీకు ఎవరికైనా గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు లాంగ్ లాంగ్ బ్యాక్, 70 యాసిడ్ రెయిన్ పడింది. ఎక్కడ, హైదరాబాదులో. యాసిడ్ రెయిన్ వల్ల నష్టం ఏమిటంటే, ఎలాగైతే మనం యాసిడ్ పొరపాటున మన ఒంటి మీద పడితే కాలిపోతుందో, అలాగే యాసిడ్ రెయిన్ పడితే నీళ్లు ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ద్వారా వచ్చిన క్లోరిన్, ఇంకా రకరకాల విషవాయువులన్నీ పైకెళ్ళి వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లతో కలిసి మళ్ళీ భూమి మీద పడతాయి. అవి మనిషి మీద పడితే మనిషి యాసిడ్ పోసుకుంటే ఎలా కాలిపోతుందో అలాగే చర్మం కాలిపోతుంది. చెట్ల మీద పడితే చెట్లు కాలిపోతాయి, పంటల మీద పడితే పంటలు నాశనమైపోతాయి. ఈ రకమైన యాసిడ్ రెయిన్స్ ఇవన్నీ కూడా కాలుష్యం వల్ల వచ్చినవి. ఈ కాలుష్యం దేనివల్ల వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది, మనిషి సుఖపడటానికి ఆలోచించాడు. మనిషి కష్టపడకుండా తక్కువ టైంలో ఎక్కువ వస్తు సామగ్రిని సంపాదించుకోవడానికి ట్రై చేశాడు. ఇవన్నీ ఆలోచించాలా మనం అంటే, గురువుగారు ఇవన్నీ ఆలోచించారు. గురువుగారు ఇవన్నీ దృష్టిలోకి తీసుకుని ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితిని గట్టెక్కడం ఎలాగని నిశ్చయించుకున్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన యుద్ధ ఉన్మాదం, ఒకరినొకరు ఆక్రమించడం. ఎక్కువగా మీ అందరికీ తెలుసు, కాస్త పాలిటిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, ఎవరు యుద్ధోన్మాదులు ఎవరు కాదు. ఆ తర్వాత ఎక్కడైనా ఒక చోట బాగా ఆహారం ఉంటుంది, ఇంకో చోట ఆహారం ఉంటుంది, ఆ రకంగా మనకు ఆహార కొరత ఉంది. తర్వాత తప్పు చేసినా కూడా ధైర్యంగా మేము తప్పు చేసాము దాంట్లో తప్పు ఏం లేదు అని ఎగిరేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య పార్లమెంట్లో ఒక పొలిటికల్ పార్టీకి చీఫ్ ఒకడు లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడాడు, చాలా దారుణంగా మాట్లాడాడు, అస్సలు సిగ్గు లేకుండా మాట్లాడాడు. మరి అలాంటి పరిస్థితి దేశాన్ని పాలించడానికి లోక్సభలో ఉన్న వాళ్ళే ఎలా మాట్లాడుతుంటే, లేడీస్ మీద ఒక రకమైన అట్రాసిటీస్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు. ఇవన్నీ కూడా అపరాధ బుద్ధి, ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తం అయిపోయాయి. తప్పు చేయడమే నార్మల్గా ఉంది లైఫ్, అంతే తప్ప అయ్యో తప్పు చేసిన ఎప్పుడు చేయకూడదు అనే ఆలోచన లేదు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనిషిలో బుద్ధి అనేది ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మనం ఉపయోగించకపోవడం, బుద్ధిని ఉపయోగించకపోవడం, కానీ దుర్బుద్ధిని ఉపయోగిస్తున్నాం. అందుకని దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అన్నారు అని ప్రశ్న. నిజమే ఇవన్నీ బాగున్నాయి, ఏం చేస్తే మారుతారు అని ప్రశ్న ప్రతి వాళ్ళు వేసేవాళ్ళే. కానీ దానికి గురువుగారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే నీలో భావ సంవేదనలు జాగృతమవుతాయో, భావ సంవేదనలు అంటే ఏంటండి అంటే, ఎదుటివాడికి కష్టం ఏదైతే ఉందో అలాంటి కష్టం నాకు వస్తే ఎలా ఉంటుంది, అబ్బో వాడి కష్టం నా కష్టం అని ఫీల్ అవ్వగలగాలి. అవతల వాడికి జ్వరం వస్తే ఆ జ్వరం వాడికే నాకేంటి అంటే మనకేం ఉండదు. అలా కాదు, వాడి బాధ, వాడి జ్వరం, వాడి దుఃఖం, వాడికి వచ్చిన ఇబ్బంది నాదే అని కాబట్టి నేను ఆ సమయంలో నేను ఎలాగ యాక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. దానికి గురువుగారు ఒక పాట ఇచ్చారు. యాక్చువల్గా హరిద్వార్ వెళ్తే పొద్దున్నే ఆ పాటతోనే లేపుతారు. వహ శక్తి హమేదో దయానిదే కర్తవ్య మార్గ పరు డట్టజావే పర సేవా పర ఉపకారుమేహం నిజ జీవన సఫల బనాజామే హము దీన దుఃఖీ నిర్బలం వికలం కే సేవక్ బన సంతాపహరే యో హో భూలే భటకే భిచుడే ఉనుకో తారే ఖుద్ తరజావే. అలాంటి వాళ్ళందరినీ మేము ఉద్ధరించి మేము కూడా ఉద్ధరించబడతాము. వెనకబడిన వాళ్ళు, దీనులు, దుఃఖితులు ఇలాంటి వాళ్ళు. దాని గురించి ఒక చక్కటి శ్లోకం ఉంది. అదేంటంటే నత్వహం కామయే రాజ్యం. నాకు రాజ్యం వద్దండి, నేను దాన్ని కోరను. నాకు ఈ అంతా ఎందుకు చేస్తున్నామంటే నాకు రాజ్యం కోసం చేయట్లేదు, అలాగే నేను సుఖం కోసం చేయట్లేదు. నా సౌఖ్యం, నా పునర్భవం, నేను ఇంకొక పునర్జన్మను కోరాలని కానీ నాకు సౌఖ్యం కావాలని కానీ ఇదంతా చేయట్లేదు. మరి ఎందుకంటే కామయే దుఃఖతప్తానం ప్రాణినాం ఆర్తినాశనం. దుఃఖంలో ఉన్నవారి బాధలు పోగొట్టడానికి, ప్రాణుల్లో ఉన్న వ్యధ ఆర్తి నశింపచేయటానికి ఇదంతా చేస్తున్నాను, నేను ఇదే కోరుతున్నాను. భావ సంవేదనలు అంటే ఈ ఒక శ్లోకం గుర్తుపెట్టుకుంటే గురువుగారు భావ సంవేదనల గంగోత్రి అని చెప్తారు. ఆ భావ సంవేదనల గంగోత్రి అంటే అర్థం అవుతుంది. అదేంటి మళ్ళీ చెప్పుకుందాం. నత్వహం కామయే రాజ్యం న సౌఖ్యం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. నాకు రాజ్యము వద్దు, నేను దాని కోరను. సౌఖ్యాన్ని పునర్జన్మను కూడా కోరను. దుఃఖంలో ఉన్న వారి బాధలు, వారి వ్యధలు, వారి ఆర్తి ఇవన్నీ పోగొట్టడమే నా యొక్క ధర్మం. ఇది నేను చేస్తాను. ఇది భావ సంవేదనలు అంటే. ఈ రకమైన భావ సంవేదనలు ఎవరిలో ఉద్భవిస్తాయో వాళ్లే గురువుగారి పని చేయగలరు. ఇలాంటి భావ సంవేదనలు రావాలంటే ఏం చేయాలి? అవతల వాళ్ళ బాధలు నావిగా భావించాలి ఫస్ట్. అది ముఖ్యమైనది. దీన్ని ఏమంటారంటే కరుణ. కరుణ అంటే అలాగే ప్రేమ అంటే, ప్రేమ అంటే ఆల్ ఇంక్లూజివ్నెస్, కరుణ అంటే అవతల వాళ్ళ బాధలే నా బాధలుగా ఉన్నాయి అని ఫీల్ అవటం. ఎక్కడైతే గురువుగారు చెప్తారు నేను గాయత్రి మాతని ఉపాసన చేసి, గాయత్రి మాత సాధన చేసి నేను కరుణాస్వరూపంగా నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను, నా కరుణ అనే ఆ శక్తి వల్ల నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా బాధలు పోగొట్టాను, ఇంత సిద్ధపురుషుడినా అని అంటారు అందరూ. కానీ నేను ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. నా కళ్ళంబడి కారే నీళ్లతోటి నా దిళ్ళు తడిసిపోయాయి. నేను లోకల బాధ చూసి సహించలేక అలా కళ్ళంబడి నీళ్లు కారుస్తూ ఉంటాను, రాత్రి నిద్ర పట్టదు నాకు. నేను సిద్ధపురుషుడినని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు ఇదే వచ్చు. అది కరుణ యొక్క పరాకాష్ఠ, అది భావ సంవేదనల యొక్క పరాకాష్ఠ. మనం కూడా గురువుగారిని ఫాలో అవ్వాలి అంటే కరుణని, కరుణ అందరూ లలిత సహస్రనామం చదువుతారు. దాంట్లో ఒక ముఖ్యమైన నామం ఏంటంటే అవ్యాయ కరుణామూర్తి నమః, సాంద్ర కరుణాయే నమః. అంటే కరుణయే ఒక రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుందంటే అది అమ్మవారు. అలాగే అవ్యాజ కరుణామూర్తి నమః అంటే దానికి ఆ కరుణకి కారణం అంటూ ఉండదు. ఆవిడ అమ్మ కాబట్టి పిల్లల బాధని తన బాధగా అనుకుని సేవ చేస్తుంది పిల్లలకి, వాళ్ళకి అన్ని కావాల్సిన సమకూరుస్తుంది. అది అవ్యాజమైన కరుణ అంటే. ఆ రకంగా మళ్ళీ నువ్వు నాకేమిస్తావు అని అడగకుండా తన వైపు నుంచి తాను ఇవ్వగలిగిందంతా ఇవ్వటం అన్నమాట, అది కరుణ. అదంతా కూడా మనకు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ భావ సంవేదనల ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే గురువుగారు చెప్పిన మనకు అర్థమవటానికి, గురువుగారు ఏ బాధతో ఈ విషయాలన్నీ ఇన్ని పుస్తకాలుగా రాశారో, అలాగే క్రాంతి ధర్మి సాహిత్యము అని 20 పుస్తకాలు తనే స్వయంగా చెప్పుకున్నారు. దాంట్లో ముఖ్యమైన విషయాల గురించి చెప్తూ ఇవి అన్నీ కూడా విత్తనాలు లాంటివి, బీజాలు. ఈ ఆలోచన పరంపరను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా నవయోగ నిర్మాణం చేయడానికి ఉత్సాహవంతులుగా అయ్యి పనిచేస్తారు అన్నారు. అందుకని ఈ ఎప్పుడైతే ఈ భావ సంవేదనల గంగోత్రి మనలో జాగృతమైందో అప్పుడు రెండు పనులు జరుగుతాయి. అవేంటంటే ఒకటి కర్తవ్య నిర్వహణలో జాగరూకత, మనం ఏం చెయ్యాలి అర్థమవుతుంది. కర్తవ్య నిర్వహణ తర్వాత లోక కళ్యాణార్థంగా మనం కార్యోన్ముఖులమై పనిచేయటం, ఈ రెండు వస్తాయి. ఒట్టిగా భావ సంవేదనలు వస్తే సరిపోదు, దాని వెనకాలే సక్రియతగా మనం ఉండాలి. అంటే మేము మీ బాధ మా బాధ అండి, నూరితే లిప్ సింపతి కాదనమాట, నిజంగా చేతల్లో చూపించడం. దానికి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఈ ప్రస్తుతం ఉన్న సమాజంకి ఈ ఉన్న దుస్థితి చూసి పరమగురువులైన పరమవందన ఈ మాతాజీ పరమపూజి గురుదేవులు ఎంత బాధపడ్డారో, వారి 80 సంవత్సరాల జీవితం అంతా కూడా అత్యంత విలువైనవి ఈ కార్యక్రమం కోసం గురువుగారు వాళ్ళ గురువుగారు ఆదేశించినట్టుగా ఖర్చు పెట్టారు, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి మన మనస్సుల్లో కూడా మనలో ఆ భావ సంవేదనలు జాగృతం అవ్వాలి. జాగృతం అవ్వటం అనేదాన్ని సంజీవనీ విద్య అన్నారు. మళ్ళీ ఇది ఇంకో కొత్తది అనుకోక్కర్లేదు. సంజీవని అంటే ఏం చేస్తుంది, మృతులు అయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం అంటే మనలో అలాగా మూర్ఛ అనే స్థితిలో ఉన్న మనిషి యొక్క శక్తిని నిద్ర మేల్కొల్పడం అనమాట. మూర్ఛ నుండి మేల్కొల్పడం, నిద్ర నుండి మేల్కొల్పడం. ఒక నిద్రపోతున్న వాడిని లేపాలంటే ఊరికే మొహం మీద కాసిన నీళ్లు పోస్తే లేస్తాడు, అలాగే మూర్ఛపోతున్న వాడిని మొహం మీద నీళ్లు పోస్తే లేస్తాడు. కానీ ఈ అంధకార యుగంలో ఉన్నవాడిని నూతన యుగ నిర్మాణానికి లే అంటాం చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన విషయం చేయడానికే గురువుగారు, అంటే సాధారణ వ్యక్తులు ఒకలాగా ప్రభావితం అవుతారు, కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళు అంటే పొలిటికల్ లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఒకనొక జన్మలో సాధకులే. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి తెలిసినా తెలియవు అని సాధన చేస్తూనే ఉంటారు. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్నీ చేకూరుతాయి, అది చెడైనా మంచిదైనా. ఆ రకంగా వాళ్ళ లక్ష్యం మంచిదైతే ఓకే, చెడుదైతే ఆ లక్ష్యాన్నే ఏకంగా మార్చే పద్ధతి కూడా గురువుగారు మనకు వారి సాహిత్యం ద్వారా ఇచ్చారు. ఈ సంజీవిని విద్యను ఎవరైతే అందుకుంటారో ఆ సంజీవిని విద్య వల్ల ఏమవుతుందంటే మనిషిలో దైవత్వం జాగృతం అవటం అనేది జరుగుతుంది. కాబట్టి గురువుగారు ముఖ్యమైన తన రెండు కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం అయిన మనిషిలో దైవత్వం జాగృతం అవటము అనేది సాధించాలంటే ఏం జరగాలి, కరుణ కరుణారసం ప్రతి ఒక్కడి హృదయంలో ప్రతిష్ఠించబడాలి. గురువుగారు ఏకముఖి గాయత్రిని ఇస్తూ ఏమన్నారంటే, మీరు జగన్మాతని వేదమాత దేవమాత విశ్వమాత గాయత్రిని కరుణాస్వరూపంగా మీలోకి ఆహ్వానించండి, మనకు అత్యంత సమీపంగా మనలోకి అవతరించడానికి సిద్ధంగా ఉన్న రూపం కరుణ. అందుకని కరుణాస్వరూపంగా గాయత్రి మాతను మనలోకి ఆహ్వానించాలి. ఇంకా మనకు భావ సంవేదనలు వచ్చినాయి, ఈ సంజీవని విద్య మనలోకి వచ్చింది, మనిషిలో దైవత్వం వికసించడం ప్రారంభమవుతుంది అంటే ఏ మార్పులు జరుగుతాయి, మనకు ఎలా తెలుస్తుంది మనలో భావ సంవేదనలు ఉన్నాయా లేదా, మనలో కరుణ అనేది వచ్చిందా లేదా, మనలో ఆ సంజీవని విద్య మేల్కొందా, మనలో అది ప్రవేశించిందా అంటే దానికి కూడా రెండు గుర్తులు ఉన్నాయి. ఆ రెండు గుర్తులు ఏంటంటే నేను పరమాత్మ అంశను అని మనిషి మొట్టమొదటిసారిగా ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి. ఎస్, నేను భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అయాం ఆత్మ మమైవాంశో జీవలోకి జీవభూతస్థనాతన, నా అంశే జీవుడిగా ఉన్నాడు భూమి మీద అని. అది నిజమే, అవును నేను భగవంతుడి అంశని అని తను అట్లీస్ట్ మెంటల్గానే ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నేను ఈశ్వరుడు యొక్క పుత్రుణ్ణి అని ఒప్పుకుంటాడు. అంతవరకు నేను అంటే నా పేరు సీతారావు, నాకు తల్లిదండ్రులు, నాకు భార్య బిడ్డలు, నాకు ఆస్తివాస్తులు, నాకు పేరు ప్రతిష్టలు, నేను ఎంత చదువుకున్నాను, ఎంత అంతగాని, లేదా ఇలా పురుగుని నిశిచి నేను మంచివాడిని కాదు, నేను మంచి రకరకాల దేహంతో వచ్చిన వాటితో సతమతం అవుతున్న పరిస్థితి నుంచి దేహము నేను కాదు, నేను జీవుడను ఆత్మను పరమాత్మ యొక్క అంశం అనే దృష్టివైపుకి మెల్లిగా ప్రయాణిస్తాడు. అలాగే రెండవది ఏంటంటే ఈ భూమిపై నేను దేవతని, దేవత అంటే ఇచ్చేవాడని అర్థం, చెట్లు ఇస్తాయి కాబట్టి వనస్పతయో దేవత, అలాగే చంద్రుడు కిరణాలు ఇస్తాడు, చల్లదనాన్ని ఇస్తాడు, సూర్యుడు ఇస్తాడు, సూర్యో దేవత, అగ్నిర్దేవత, వాయో దేవత, చంద్రమా దేవత, వసవో దేవత, రుద్రో దేవత, ఆదిత్య దేవత. ఇలాగా వరుసగా మనకు స్వస్తి వాచనంలో దేవతలందరి పేర్లు ఉంటాయి. అలాగే నేను కూడా దేవత అని అనగలిగే స్థితి వస్తుంది. అందుకని ఆ కరుణ ఎప్పుడైతే మనలో జాగ్రత్త అవుతుందో, ఆ కరుణ రసం మనలో జాగ్రత్త అయినప్పుడు నేను పరమాత్మ యొక్క అంశని, ఈశ్వరుని పుత్రుడిని అని ఒకటి, భూమిపై నేను దేవతనని రెండు, ఈ రెండు విషయాలు తెలుస్తాయి. ఈ రెండు విషయాలు తెలిసినప్పుడు భూమిని స్వర్గంగా మార్చగలను అని కూడా మనిషి తెలుసుకుంటాడు. ఎస్, గురువుగారు చెప్పిన ఈ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో, ఈ సూత్రం ఏదైతే ఉందో, ఇది నిజంగా చేయగలిగిందే, చేయవచ్చు, దీనివల్ల ఖచ్చితంగా భూమి స్వర్గంగా మారుతుంది అనే విషయం ముందర వాడికి అర్థమవుతుంది. మనకు అర్థమైన తర్వాత, మనం చేసుకున్న తర్వాత ఇంకొకటి చెప్పగలం తప్ప మనకే అర్థం కాకపోతే మనకే అవుతుంది అండి. ఆయన పోలు పుస్తకాలు రాశారు, అయ్యి ఉండొచ్చు, చేస్తే తెలుస్తుంది. అలాంటి టాలు టీలు ఉండవు. అవుతుందిట, చేస్తే వస్తుందిట, ఇవన్నీ పుస్తకాల్లో రాశారండి. ఇవన్నీ ఎక్కడ చేయగలం ఆయన కాబట్టి, గొప్పవాడు, ఆయనకి ఇంకా పని పాటేం లేదు, ఉన్నా చెంత ఇచ్చేసాడు దీనికి, వెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చున్నాడు. ఆయన మాతాజీ అవన్నీ చేసుకున్నారు, మనకెక్కడ కుదురుతుంది బాబు, మనకు బోల్డ్ పనులు, మనకు ఉన్న బోల్డ్ పనులు ఏంటంటే మన వ్యాపారం, మన ఉద్యోగం, మన వ్యాసంగం ఏవైతే ఉన్నాయో మనం అనుకున్న పనులు అవి. కానీ అక్కడ గురువుగారికి ఆయన అనుకున్న పనులు కాదు, వాళ్ళ గురువుగారు ఇచ్చిన పనులు, అది వాళ్ళకి మనకి తేడా. మనం అనుకున్న పనులు అయితే వాటికి ఎప్పుడు లిమిటేషన్ ఉంటుంది, ఎప్పుడు అవ్వటం అవ్వకపోవటం ఉంటుంది. కానీ భగవత్ ప్రణాళికలో అవ్వకపోవటము అనే సమస్య రాదు, భగవంతుడి ప్రణాళిక ఖచ్చితంగా అయి తీరుతుంది. అందుకని భూమిపై స్వర్గావతరణ జరిగి తీరుతుంది. మనకెందుకు చెప్తున్నారంటే ఇవన్నీ, మీరు కూడా దీంట్లో ఒక రాముడికి రామ సేతు అంటాం కదా, ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని గొప్పగా చెప్పుకుంటారు. ఆ నలుడు నీరుడు మిగతా కోతులు అన్నీ కూడా వెళ్ళి రాళ్ళు పడేసి చెట్లు పడేసి ఇక్కడి నుంచి అక్కడికి బ్రిడ్జ్ కట్టేయి, భూమి నుంచి లంకకి, ఆ దాని మించి నడిచి వెళ్ళి వాళ్ళని ఓడించి సీతమ్మని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆ రకంగా మీరు కూడా వృత్త సహాయంగా, లేదా కోతులు సహాయం చేసినట్టు, లేదా బల్లూకాలు సహాయం చేసినట్టు నాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఎవరు? నిష్కళంక ప్రజ్ఞావతారుడైన, మహాకాల స్వరూపుడైన, గాయత్రీ స్వరూపులైన గురుదేవుడు. ఎందుకని ఇవన్నీ చెప్తూ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఒంట్లో బాగలేదంటే కొంతన డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉండాలి, దేనివల్ల ఈ రోగం వచ్చింది అని. అలాగే గురువుగారు దేనివల్ల ఈ ప్రస్తుత మానవ సమాజానికి ఈ దుర్భర పరిస్థితి వచ్చింది అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ఏమొచ్చిందంటే, బుద్ధిలోనే ఉన్న ఈ లోపం అంతా, ఎక్కడా లేదు. మనసులో అంటే మనసు ఊరికే ఆలోచన అవునా కాదా అవునా కాదా అనుకుంటుంటుంది, మనసులో ఉండదు. రోగం ఎప్పుడు కూడా మనసులో కాదు, బుద్ధిలో ఉంది. ఏంటది, మంచిది కాదు అని చేయటం దుర్బుద్ధి, ఇది మంచిదే ఇదే చేస్తాను అనేది సద్బుద్ధి. కాబట్టి దుర్బుద్ధి ఎక్కువ ఉంది, సద్బుద్ధి తక్కువ ఉంది. అందుకని గురుదేవులకి వాళ్ళ గురువుగారు కనిపించినప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, నువ్వు సంపూర్ణ మానవాళి క్షేమం కోసం ఇలా చెయ్యాలి అన్నప్పుడు గాయత్రి మంత్రం అనే ఒక దివ్య ఆయుధాన్ని తీసుకుని, ఆ మంత్రం మనందరినీ సద్బుద్ధి వైపు ప్రేరేపిస్తుంది. కాబట్టి మా అందరి మనసులు సద్బుద్ధి వైపు ప్రేరేపించబడుగాక, మా బుద్ధులు సన్మార్గము వైపు ప్రేరేపించబడుగాక అనే ధ్యాన విధానంతో కూడిన గాయత్రి మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు గురువుగారు. ఈ రకంగా గురుదేవుల యొక్క సాహిత్యం, గురుదేవుల యొక్క సాహిత్యం ఎందుకు చదువుకోవాలి అనే ప్రశ్న మామూలుగా అయితే అక్కర్లేదు. కానీ ఒక గాయత్రి మహావిజ్ఞాన్ చదివే ముందు వేసుకోనివలసిన ముఖ్యమైన, గాయత్రి మహావిజ్ఞానంలో ఏముంటాయండి, గాయత్రి ఎలా జపం చేయాలి, గాయత్రి ధ్యానం ఎలా చేయాలి, గాయత్రి యజ్ఞం ఎలా చేయాలి, పంచకోశాలు ఎలా జాగరణ చేసుకోవాలి, ఇవే కదా ఉండేది అని చాలా స్ట్రైట్గా సింపుల్గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. కానీ వాటికి ఒక ప్రముఖమైన ముఖ్యమైన బేసిక్ ఐడియా ఒకటి ఉంది, అదేంటంటే ఆ దేని బేసిస్ మీద అయితే ఈ మొత్తం సౌధం అంటే శాంతి గుంజు, అలాగే గాయత్రి తపోభూమి, గాయత్రి పరివార్, యుగ నిర్మాణ యోజన, ఇవన్నీ కూడా ఏ పునాదుల మీద అయితే నిర్మించబడ్డాయో ఆ పునాదులు ముఖ్యము, ఆ పునాదుల మీదే ఇవన్నీ నిర్మితమయ్యాయి. కాబట్టి అవి మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే గురువుగారి మాటల్లోనే చెప్తున్నాను. గురువుగారి సాహిత్యం ఎందుకు చదవాలంటే, ఒక్కటి దేశ సంస్కృతి పటిష్టం కావటానికి. మన సంస్కృతి పటిష్టం కావాలి అంటే గురువుగారి సాహిత్యం చదివి తీరాలి. గురువుగారు శివాజీకి గురువుగా ఉన్నప్పుడు, సమర్థ గురు రామదాస్గా ఉన్నప్పుడు అక్కడ పరిస్థితుల్లో కొన్ని ఏంటంటే, మీరు చదివే ఉంటారు, అప్పటికి వేరే వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల హిందువులు, కొన్ని చోట్ల వేరే వాళ్ళు పాలిస్తున్నారు. పాలిస్తున్నప్పుడు చెరువులో దిగి సూర్యుడికి ఎదురుకుండా తిరిగి అర్ఘ్యం ఇస్తే వెంటనే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు. అలాగే సూర్యుడికి ఎదురుకుండా తిరిగి స్నానం చేస్తూ సంధ్యావందనం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు, తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు. ఇవన్నీ ధర్మ స్థాపన కోసం శివాజీని ఉత్సాహపరచాల్సి వచ్చిన పరిస్థితి సమర్థకుడు రామదాసుగా వచ్చింది. మన దేశ సంస్కృతి అప్పుడు ఇలా చేయడానికి వీల్లేదు, అవి చేయటం ఎందుకో తెలిస్తే అసలు. ఇప్పుడు మనం చాలామంది సంధ్యావందనం చేస్తారు, ఎందుకు చెయ్యాలి సంధ్యావందనం అనే ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉండాలి. అదేంటంటే, మనం అంత అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ ముఖ్య ఉద్దేశ్యంతో మనం అర్ఘ్యం ఇస్తున్నాం, అది ఖచ్చితంగా సూర్యుడు నెరవేరుస్తాడు. దీనికి ఈ మధ్య టీవీలో చెప్తున్నప్పుడు ఒక చక్కగా చెప్పాను, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు ఏమనంటే, పాంచాలి సైరంధ్రిగా ఉంది, విరాట్రాజు కొలువులో ఉంది, అప్పుడు వాడెవడు విరాట్రాజు బావమరిది, అతను ఏం చేస్తాడంటే ఈ సైరంధ్రిని చూసి, నాకు ఈ అమ్మాయితోటి అదే ఈ సైరంధ్రితోటి డ్రింక్ పంపించాడు. ఆ డ్రింక్ పంపించినప్పుడు నేను వెళ్ళనంటుంది, వెళ్తూ వెళ్తే కానీ కుదరదు, ఎందుకంటే విరాట్రాజుకి అతడు సేనాపతి, నాకు తమ్ముడు, వాడు కనుక ఒప్పుకోకపోతే ఆ కీచకుడు మా దేశమే నాశనం అయిపోతుంది, నువ్వు వెళ్లాల్సిందే అని బలవంతం చేస్తుంది. వెళ్తూ వెళ్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి వెళ్తుందిట, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ కోరుకుంటుంది నువ్వు నన్ను రక్షించాలి. అప్పుడు వాడు ఆవిడ ముట్టుకోబోతే ఒక షాక్ కొట్టినట్టుగా ఈ పక్కకు పడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మీదకి వస్తాడు, కానీ అది వేరే విషయం. అదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి మనం ఒక విషయం చెప్తే అది అవుతుంది అనేది ఎవరంతటి వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూసుకోవాలి. మన దేశ సంస్కృతిలో సూర్యుడి అర్ఘ్యం ఇవ్వటం కుల మత భేదాలు లేకుండా అందరూ చేస్తారు. ఊళ్ళు పల్లెటూళ్ళలో చూడండి, స్నానం చేసి చెరువులో లేదా గోదావరి అయితే గోదావరి, కృష్ణ అయితే కృష్ణ స్నానం చేసి సూర్యుడి వైపు తిరిగి చేతులు రెండు దోసేళ్ళు నిండా నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారాలు పెడతారు. అలాగే అన్నం వండేసిన తర్వాత కొంచెం అన్నం, ఇప్పుడు అంతా గ్యాస్ స్టవ్ వచ్చాయి కాబట్టి వేయట్లేదు, ఇదివరకు అన్నం కూడా ఉడికే ముందే బియ్యం పొయ్యిలో పడేసేవాడు, అగ్నికి ఆహుతి చేసేవాడు, బలి వైశ్వదేవం అన్నమాట, అదో రకమైన బలి వైశ్వదేవం. ఇవన్నీ మన దేశ సంస్కృతిలో భాగాలు. లార్డ్ మెకాలే అని ఒకడు వచ్చి ఇండియాకి బ్రిటిష్ వాళ్ళ తరఫున వాడు దేశం తిరిగాడు. దేశ సంస్కృతి పటిష్టం గావించడానికి అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇదిగో ఇది ముఖ్యమైనది ఈ పాయింట్. వాడికి ఎక్కడ ఇండియాలో అడుక్కునే వాళ్ళు కనపడలేదు, ఆశ్చర్యపోయాడు. బ్రిటిష్ వాళ్ళే అడుక్కుంటున్నారు, వీళ్ళు అడుక్కోవట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా బీదవాళ్ళు లేరు, అందరూ మంచి రుచిగా ఉన్నారు. అబ్బు తర్వాత ఎవరు అబద్ధం ఆడరు, చాలా కష్టమే అబద్ధం ఆడరు ఎవరు, అందరూ నిజమే చెప్తారు, అందరూ సత్యవ్రతులు అనమాట. ఆ తర్వాత ఎవరికి ధనం మీద ఆశ లేదు, డబ్బిస్తాం మాకు ఇది చేసి పెట్టండి, ఎవడు చేయడు, చిచిపోవాడేవాళ్ళు. అలాగే దేనికి లొంగకపోయినా స్త్రీ వ్యామోహం ఉంటుంది, ఆ స్త్రీ వ్యామోహం కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇదేం దేశం రా బాబు, ఇలాంటి ఇంత గొప్ప దేశాన్ని మేము చూడలేదు, దీన్ని పాడు చేయాలి నేను ఎలాగా. వాళ్ళు వచ్చిందేమో మన దగ్గర అటీ అమ్ముకోవడానికి లేదా కాఫీ అమ్ముకోవడానికి లేదా వాళ్ళు తయారు చేసిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన వస్తువులు మన దగ్గర అమ్ముకొని మన దగ్గర బంగారు కాసులు ఎత్తుకెళ్ళడానికి వచ్చిన వాడికి మన దగ్గర ఉన్న సంస్కృతి సంపద ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా పాడు చేయాలి. అలా పాడు చేస్తే తప్ప వీళ్ళు నాకు బానిసలు కారు, మా బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ మేము స్థిరపరచాలి అంటే వాడు అప్పుడు జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఆలోచించాడు. ఏ పునాదుల మీద అయితే వీళ్ళు ఇదంతా చేస్తున్నారో ఆ పునాదుల్ని చెడగొట్టేయాలి అని చక్కగా ప్లాన్ వేసాడు. ఇప్పటికీ మనం ఇన్ని చదువుకుంటున్న లార్డ్ మెకాలే అనేవాడు ఇదంతా పాడు చేశాడని చదువుకుంటున్నా కూడా ఆ భ్రమలోనే బతకడానికి ఇష్టపడుతున్నాం. గురువుగారి సాహిత్యం చదివినా కూడా ఇంకా మనం అదే రకమైన స్కూళ్ళు, అదే రకమైన కాలేజీలకు పిల్లల్ని పంపిస్తాం. అదే రకమైన చదువు చదువుకుంటాం, అదే రకమైన గానుగింజ ఉద్యోగం చేస్తూ ఉంటాం, మరి ఇవి చేయకపోతే ఎలా బతుకుతామండి అని ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి శాంతి గుంజలోనే ఆన్సర్ ఉంది. స్వయం పోషకంగా మనం ఉండటానికి, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఋషులందరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు. కుటీర పరిశ్రమలు స్థాపించడం, వాటి ద్వారా మనం మనతో మనం బతకడం, ఇది ఒక ముఖ్యమైన ఆల్టర్నేట్ అనమాట. అందుకని గురువుగారు సాహిత్యం చదవటానికి మొట్టమొదటిది ఏంటంటే దేశ సంస్కృతిని మళ్ళీ పటిష్టంగా ఉంచడం, మర్చిపోయిన వాటిలన్నీ గుర్తు తేవడం. రెండవది ఏంటంటే ఈ సత్యయుగంలో ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఒకే విశ్వ సంస్కృతి అనేది ఏర్పడుతుంది, ఒకే విశ్వం ఏర్పడుతుంది. ఆ ఒకే విశ్వం ఏర్పడాలంటే ఏవి కండిషన్స్ ఉండాలి అంటే గురువుగారి సాహిత్యం చదివితే తెలుస్తుంది, అదర్వైజ్ తెలియదు. అందుకని మనలో గురుదేవుల సాహిత్యం చదవటానికి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తే, ఎవరైనా సరే, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సాహిత్యం చదవటం ద్వారా మన దేశ సంస్కృతి పటిష్టంగా ఉంచడానికి ఏ పాయింట్స్ చెప్పారు దీంట్లో, అలాగే విశ్వ సంస్కృతి, ఒకే విశ్వ సంస్కృతి స్థాపించడానికి ఈ పుస్తకం చదువుతున్నాను దీంట్లో ఏముంది దానికి సంబంధించి అని తరచు చూస్తూ చదవాలి. అలాగే స్థూల శరీరంలోనే ఉండగానే మనుషుల్లో దేవత్వ వికాసం జరగాలి, అది కూడా మనకు గురువుగారి సాహిత్యంలో కనబడుతుంది. ఇంకా పృథ్వీపై స్వర్గావతరణ, ఇవే యుగ పరివర్తన లేకపోతే నవ నిర్మాణానికి కావలసిన ప్రధానమైన లక్షణాలు. ఈ ప్రధానమైన నాలుగు లక్షణాలు దేశ సంస్కృతి పటిష్టం గావించటము, ఒకే విశ్వ సంస్కృతిని స్థాపించడానికి దోహదం చేయటం, స్థూల శరీరంలో ఉండగానే దైవత్వ వికాసం చేయటం, అలాగే పృథ్వీపై స్వర్గావతరణ. ఈ నాలుగు ముఖ్యమైన ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవే యుగ పరివర్తనకి, నవయుగ నిర్మాణానికి మూల స్తంభాలు అన్నమాట. అవన్నీ మనం గురువుగారి సాహిత్యంలో తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఏం చెప్తారంటే మనిషి మహామానవుడు కావాలి, అలాగే మనిషిలో దైవత్వం ప్రకటించబడేటప్పుడు దివ్య విభూతులు కూడా ప్రకటించబడతాయి, అవన్నీ దేని ద్వారా వస్తాయి అంటే ఆత్మ సంయమనము. ఆత్మ సంయమనం అనే మొత్తం దానికి అర్థం ఏంటంటే మన మనస్సుని మన అధీనంలో ఉంచుకోవడము. మన మనస్సుని మన అధీనంలో ఉంచుకుంటే ఏమవుతాయంటే మనిషిలో బలహీనతలన్నీ పోతాయి. మనిషి బలహీనుడా బలవంతుడా అంటే గురువుగారు చెప్తారు గాంధీ గారి గురించి, 5 అడుగుల 5 అంగుళాల వాడు, 65 కేజీలు బరువు గలవాడు, 1 కొల్లాయిగొడ్డు కట్టినవాడు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించగలిగిన వాడు. ఆయనలో ఆత్మ సంయమనం బ్రహ్మాండంగా ఉంది. మనస్సును నిగ్రహించాడు కాబట్టి దేనన్నా నిగ్రహించగలడు. మనస్సుని ఎవరైనా సరే ఇంకొకళ్ళ మీద జయం సాధించాలి అని మనలో ఆలోచన ఉంటే కనుక ముందర వాళ్ళ మనస్సుని వాళ్ళు జయించాలి. మన మనస్సులో 6 రకాల శత్రువులు ఉంటాయి, అవేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామం అంటే కోరుకోవడం, క్రోధం అంటే అనుకున్నది కాకపోతే వచ్చేది కోపం, తర్వాత లోభం ఉన్నది ఖర్చు పెట్టకుండా ఉంటుంది, మనకు తెలిసింది అందరికీ చెప్పేస్తే వాడికి వచ్చేస్తుందేమో అనుకోవడం కూడా లోభం. మోహం అంటే అది ఉంటేనే ఉండగలను లేకపోతే ఉండలేను, అలాగే ఉన్నది ఉన్నట్టు కాకుండా తప్పుగా అర్థం చేసుకోవడం. మదం, మదం అంటే ఒక రకమైన నాకున్నది బ్యాస్, నేను చాలా గొప్పవాడిని, నేను అందగాడిని, నేను డబ్బున్నవాడిని, నేను బాగా చదువుకున్నవాడిని, నాకు ఇన్ని శాస్త్రాలు వచ్చు, నాకు గాయత్రి మహాజ్ఞానం అంతా వచ్చు, నేను చెప్తే అందరూ వింటారు, ఈ రకమైన మదం ఉండకూడదు. అది అయిన తర్వాత మాత్సర్యం, అవతలవాడికి ఉంది నాకు లేదు, ఈర్ష్య. అలాగే ఇంకొకటి ఉంది దీంట్లోకి రాకుండా ఉన్నది అసూయ. అదేంటంటే ఈ అసూయ ఉంటే అది మొత్తం మనిషిని కాల్చిపడేస్తుంది. ఆ రకంగా మనలో ఏవైతే ఈ 6 శత్రువులు ఉన్నాయో వీటిల్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి లౌకిక సిద్ధులన్నీ వస్తాయి. అలాగే మనిషి మహామనిషిగా మారుతాడు. ఈ రకంగా గురువుగారు తన సాహిత్యం ద్వారా ఎవరైతే తన సాహిత్యాన్ని చదువుతారో, ఎవరైతే సాహిత్యాన్ని చదివి దాని రకంగా ఫాలో అవుతారో, జీవితాన్ని మలుచుకుంటారో వాళ్ళకి ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే వాళ్ళలో దైవత్వ వికాసం జరగడం, పృథ్వీపై స్వర్గావతరణ జరగడం, ఈ రెండు గురువుగారి పుస్తకాలు ఏ పుస్తకం చదివినా రావాలి, వస్తుంది, దానికి సంబంధించిన విషయాలే దాంట్లో ఉంటాయి. అలాగే ఇంకా మనకు గురువుగారు గాయత్రి యజ్ఞం ఇచ్చేటప్పుడు సంకల్పంలో ఏముంటుందంటే వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, తర్వాతది విశ్వ కళ్యాణార్థం. ఇప్పుడు వాతావరణ కాలుష్య నివారణ కోసం మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా గాయత్రి యజ్ఞం చేయాలి. గురువుగారు ఇచ్చిన గాయత్రి సంక్షిప్త హవన విధి కానీ గాయత్రి యజ్ఞం కానీ చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత వాతావరణ కాలుష్యం పోతుంది. అలాగే సత్ప్రవృత్తుల అభివర్ధన చేయాలి. ఎలాగ చేస్తామంటే దీనికి సంజీవిని విద్యా శిబిరాలు కండక్ట్ చేశారు. ఈ సంజీవిని విద్యా శిబిరాల్లో చెప్పేది ఏమిటి అంటే సత్ప్రవృత్తులు ఏమిటి, ఆ సత్ప్రవృత్తుల్ని ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అందుకని గురువుగారు ఇచ్చిన సంకల్పాన్ని మనం నెరవేర్చాలి అంటే గురువుగారి సాహిత్యాన్ని అసలు ఏ యాంగిల్లో చదువుకోవాలి, ఊరికే చదువుకుంటూ వెళ్తాం. గాయత్రి మహావిజ్ఞానం ఉంది, పేజీ తిప్పంగానే మొట్టమొదట వేదములు నాలుగు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదం. ఋగ్వేదం కళ్యాణకారకము, యజుర్వేదము యజ్ఞములు ఎలా చేయాలో అంతా చెప్పేది, సామవేదము అలాగా సంగీతపరంగా మన అధర్వణ వేదము మన భౌతిక జీవితానికి సంబంధించిన సుఖ సంపదలన్నింటినీ తెచ్చిపెట్టేది అని స్టార్ట్ అవుతుంటుంది మనకు. అలా స్టార్ట్ అవుతూ ఉంటే అలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, దాంట్లో నుంచి గాయత్రి, సూక్ష్మ గాయత్రి, సూక్ష్మ గాయత్రిని ఎలా ఉపయోగించుకోవటం, సూక్ష్మ గాయత్రినే మనందరం ఉపాసన చేస్తున్నాం, అదే శక్తి అంటే ఆ శక్తులు మూడు ఉంటాయి, హ్రీం శ్రీం క్లీం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వాటి ద్వారా మనం ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యం తెచ్చుకోవడం, భౌతికంగా సుఖంగా సంతోషంగా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు తయారు చేయడం, ఇవన్నీ కూడా మనకు వరుసగా ఇంకా ఫ్లో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ అంతటికి మూల కారణమైన బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి అంటే మనలో దైవత్వ జాగరణ. అందుకని గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే మనలో దైవత్వ జాగరణ అవుతున్నదా ప్రశ్న వేసుకోవాలి. అందుకనే 16వ అధ్యాయం భగవద్గీతలోది దైవ అసుర సంపద్ విభాగ యోగము, దాంట్లో రెండు టేబుల్స్, ఒక టేబుల్లో దైవ సంపద, రెండో టేబుల్లో రెండో వైపు అంటే మనకు అకౌంట్ వేస్తాం టీ లాగా వేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ అంతా దైవ సంపద, లెఫ్ట్ సైడ్ అంతా ఆసురీ సంపద, ఎటువైపు ఉన్నాం చూసుకుంటూ ఉండాలి. గాయత్రి మంత్రం చేసే కొద్దీ మనలో మన స్వభావంలో ఆ మార్పు వస్తున్నదా లేదా, ఒక గాయత్రి మంత్రం చేయటం వల్లే స్వభావంలో మార్పు వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మనిషి మహామనిషిగా మారటానికి గురువుగారు ఇచ్చిన శివ ప్రిన్సిపల్, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, విచార సంయమనము, అర్థ సంయమనం, ఈ నాలుగు ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా మనిషి మహామనిషిగా మారుతాడు అని చెప్పడం జరిగింది. ఈ అన్నిటికీ గాయత్రి మంత్రాన్ని ఎందుకు తీసుకున్నారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అదేంటంటే మానవుడి యొక్క బుద్ధి వక్రంగా ఉంది కాబట్టి ఆ వక్రబుద్ధి పోగొట్టి దుష్టబుద్ధి నుంచి మన అందరినీ మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని మనం కోరుకుంటున్నాం. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే మహాకాలుడు, మహాకాలుడుగా నేను ఇదంతా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మహాకాలుడు అంటే ఆయన కూడా ఒక మనిషిలాగా ఉంటాడని ఇలాగా కాదు, గురువుగారి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మహాకాలుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే దుష్టత్వం ఉందో దానికి పనిష్మెంట్ ఇస్తాడు, పనిష్మెంట్ ఇచ్చేవాడు అనమాట. కాలుడు అంటేనే యముడు, మహాకాలుడు అంటే యముడికే యముడు లాంటి వాడు, అంత పెద్ద యముడు అనమాట. మహాకాలుడు చేసే పని ఏంటంటే ఎక్కడ మామూలు మాటలతో వినరో అక్కడ మహాకాలుడు ఏం చేస్తాడంటే ఒక పనిష్మెంట్ విధిస్తాడు, దండన విధిస్తాడు. మహాకాలుడి పిలుపు విని కూడా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళని ఊరుకోడు ఆయనే చెప్తున్నారు ఆ మాట. సంత బింద్రైన్ వాళ్ళ అని చెప్పి ఒక అతను ఉండేవాడు పంజాబ్లో, ఎంత హెవాక్ చేశాడంటే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ అని పెట్టి పంజాబ్లో ఆ గురుద్వారలోకి పంపించింది, సిక్కుల ప్రధానమైన ఆలయం స్వర్ణ మందిరం, దాంట్లోకి పంపిస్తే ఓ ఫియర్స్ ఫైర్స్ ఫైటింగ్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే వాడు ఎక్కడ లొంగట్లేదు ఇంద్రాణి వల్ల. వాడు రాక్షసుల అధిపతికి వాడు ప్రతినిధి అనమాట, రాక్షస ప్రతినిధి వాడు, దుష్టశక్తుల ప్రతినిధి అంత ఇంద్రాణి వల్ల. అప్పుడు ఏం చేశారంటే గురువుగారి ఒక సైనికుడిగా వెళ్ళి వాడిని చంపేసి వచ్చేసారు. అది నేను చెప్తున్నది కాదు, హిందు అఖండ జ్యోతిలో మనకు చిట్ట చివర అట్టుంటుంది కదా, ఆ అట్ట కాకుండా ఇటువైపు పేజీలో ఒక బాక్స్ ఐటమ్గా ఆయన రాసుకున్నారు. ఐ వెంట్ దేర్, హిందీలో రాశారు, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి సంత బింద్రేణి వాళ్ళని ఒక సైనికుడిగా షూట్ చేసేసి మళ్ళీ నేను ఆశ్రమానికి వచ్చేసాను. చాలా క్లియర్గా ఎవరి దగ్గరన్నా ఆ పాట పత్రికలు ఉంటే చదవండి. సంత బింద్రేణి వాళ్ళ ఆపరేషన్ బ్లూ స్టార్ అని కొడితే మనకు దీంట్లో వస్తుంది సెర్చ్లో. అది ఏ సమయంలోనో ఆ సమయం అఖండ జ్యోతి ఆ నెలదో ఆ తర్వాత నెలదో చూస్తే దాంట్లో గురువుగారు హిందీలో రాసిన క్లియర్గా ఉంటుంది. దుష్టశక్తులకి దండన చేయటం మహాకాలుడు చేస్తాడు, మహాకాలుణ్ణి నేను అంటే వదలను. దుష్టశక్తులు కనుక మంచిగా వింటే సరే, లేకపోతే దండిస్తాను అని చెప్పిన గురువుగారి మాటలు అక్కడ అక్షర సత్యాలు ఆయన చెప్పుకున్నదేది. అలాగే మనకు ఈ సాహిత్యం అంతా ఎందుకు ఇచ్చారు అంటే గురువుగారు 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, దానికి ఇంకొక పేరు కూడా చెప్పారు. 21వ శతాబ్దం సంస్కరణ శతాబ్దం. సంస్కరణలు అంటే ఇదివరకు ఉన్న వాటిలన్నింటినీ మార్చిపడేసి కొత్త సంస్కరణలు వస్తాయి అన్ని చోట్ల. 1900 సంవత్సరంలో ఇంకా కొంచెం ముందరికెళ్తే మనిషి ఎగరటం అని ఆలోచించేవాడు. అలా తర్వాత మెల్లిగా విమానం కనిపెట్టారు, ఆ తర్వాత మెల్లిగా ఇంకా ఫాస్ట్గా వెళ్ళేవి కనిపెట్టారు, ఆ తర్వాత రాకెట్లు కనిపెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా చంద్రమండలానికి ఇంకా పైకి పైకి మనుషులు వెళ్ళే అంత శక్తి సామర్థ్యాలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు అవన్నీ కళ, ఇప్పుడు నిజం. అలాగే గురువుగారు చెప్తున్నవన్నీ ప్రస్తుతానికి కళగా ఉన్నా ఖచ్చితంగా మనిషిలో దైవత్వం వికసించడం, మనిషిలో దైవత్వం వికసించిన తర్వాత భూమి స్వర్గంగా అవ్వటం, భూమిపై స్వర్గావతరణ జరగటం, ఈ రెండు జరిగి తీరుతాయి. ఈ జరిగి తీరే ఈ ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం దీనికి సహాయం చేయకపోతే ఎలాగా? మనం సహాయం చేయడం ఏముండదు, దీంట్లో మనం పార్టిసిపేట్ చేయటం ఉంటుంది. దీనికి గురువుగారు ఏం చెప్తారంటే, మనలో రెండు కండిషన్స్ ఉంటాయి. గురువుగారి కార్యక్రమంలో మేము కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం, నచ్చే మాకు అనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చినవి ఏంటంటే, పాత్రత పెంచుకోవడం. పాత్రత పెంచుకోవడం అంటే మనకు ఎప్పుడు ఎప్పుడు చెప్పే కదే, సముద్రం పెద్దది ఉంది, చిన్న ఒక పంచపాత్ర తీసుకెళ్తే దాని నిండా నీళ్ళు వస్తుంది, లేదా గంగానది ఉంది, చిన్న గ్లాస్ తీసుకెళ్తే చిన్న గ్లాసు నీళ్ళు వస్తాయి, పెద్ద గుండెకి తీసుకెళ్తే గుండెకి నీళ్ళు వస్తాయి, ఇంకా పెద్ద బొచ్చి తీసుకెళ్తే దాని నిండా వస్తాయి, మొయ్యగలిగినంత తీసుకెళ్ళాలి, మొయ్యలేనంత తీసుకెళ్తే ఏం లాభం కదా. అలాగా మన పాత్రత పెంచుకోవాలి. పాత్రత పెంచుకోవడం అంటే ఏం చేయాలి? మనలో సత్ప్రవృత్తుల సంవర్ధన చేసుకోవాలి. అలాగే మనం విశ్వ కళ్యాణం కోసమే మనం కార్యక్రమాలు చేపట్టాలి. ఒక యజ్ఞం చేస్తున్నామండి, ఈ యజ్ఞం ద్వారా ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఫలానా వాడికి ఎంపీగా నెగ్గుతాడు. ఆ మధ్య రాజమండ్రిలో ఒకతను ఉండేవాడు, నేను జపం చేశానండి, ఎంపీగా సెలెక్ట్ అయ్యాడు అతను. భలే గాయత్రి జపం చేశాను, అక్కడికి ఏదో ఇతను చేస్తే అతను అయినట్టు. అలా ఏ ఉండదు, అలాంటి భ్రమలు అదిగో గురువుగారు ఏ భ్రమలను నివారించడానికి గాయత్రి మంత్రం చేయండి అని చెప్తున్నారు, అదే గాయత్రి మంత్రాన్ని మనం భ్రమల్ని పెంచి పోషించడానికి వాడుతున్నాం. తప్పు, అలాంటి చోట గురువుగారు పనిచేయరు. నేను ఇది చేస్తే వాడు బయటకు వచ్చేస్తాడు, నేను ఇది చేస్తే వీడు సీట్ ఎక్కేస్తాడు, ఇలాంటి పిచ్చివాగుడంతా ఉండకూడదు. అవన్నీ తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఎగ్జాక్ట్గా గురువుగారు ఏం కోరుకున్నారు అంతే చేస్తాను నేను, అదే నాకు కావాలి, ఆయన అనుకున్నదే నాలోకి రావాలి, అదే నేను చేస్తాను అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళ దగ్గర ఉంటారు గురువు. ఇంతకీ ఇవన్నీ చేస్తుంటే ఏమండి ఇన్ని చేస్తున్నాం, ఇంట్లో పరిస్థితులు ఎంత చిరాగ్గా ఉంది, ఎలా నాకేం అర్థం కావట్లేదు అన్నదానికి గురువుగారు ఆన్సర్ ఏంటంటే, మనిషి మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆనందంగా ఉండాలి. అదేంటండి, ఇంట్లో చాలా చిక్కులు ఉన్నాయి, వాడికి ఒంట్లో బాగాలేదు, వీడికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టడం లేదు, పిల్లలు పుట్టారు కానీ వాడికి మాటలు రాదు, వీడి చెవులు గురించి వాడికి ఏదో పెద్ద రోగం వచ్చింది తగ్గట్లేదు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆల్ సెడ్ అండ్ డన్, నువ్వు కనుక సారీ నువ్వంటే మీరు వింటున్న మీరని కాదు, గురువుగారు మనకు చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీ మనసు ఎప్పుడు ఆనందంగా ఉంచుకోండి. ఆనందంగా ఉంచుకోవడం అంటేనే బ్రహ్మత్వంతో ఉండటం. ఆనందో బ్రహ్మ వినటానికి బాగుంటుంది, ఆనందో బ్రహ్మ. కానీ ఆనందంగా మనిషి ఉండలేడు, మనిషి ఉండలేడు కాబట్టి ఆనందంగా ఉండమని గురువుగారు చెప్తున్నారు. ఆనందంగా ఉండేవాడికి ఆనందంగా ఉండు అని చెప్పడం ఎందుకు? కదా ఐస్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది, ఐస్ చల్లగా ఉంటుంది కానీ దానికి మళ్ళీ నువ్వు చల్లగా ఉండు అని చెప్పక్కర్లేదు. అగ్ని వేడిగానే ఉంటుంది కాబట్టి దానికి వేడిగా ఉండు అని చెప్పక్కర్లేదు. నీళ్ళు ఎప్పుడు కిందకే ప్రవహిస్తాయి కాబట్టి నువ్వు పైకి ప్రవహించని చెప్పచ్చేమో కానీ కిందకి ప్రవహించు అని చెప్పక్కర్లేదు. అటు వెళ్తూనే ఉంటాయి. వాటికి స్వతసిద్ధంగా ఉన్న ధర్మం. కానీ మనస్సుకి స్వతసిద్ధంగా ఉన్న ధర్మం ఏంటంటే అది దేంతో ఉంటే దాని రూపం, దేంతో ఉంటే దాని లక్షణాలు అంటుకుంటాయి. దానికి చెడు వాళ్లతో తిరిగితే చెడు లక్షణాలు అంటుకుంటాయి, మంచి వాళ్ళతో తిరిగితే మంచి లక్షణాలు అంటుకుంటాయి, మూర్ఖులతో తిరుగుతుంటే మూర్ఖుల లక్షణాలు అంటుకుంటాయి. ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు, కొందరు కాలక్షేపం చేస్తూ ఉంటారు. సాయంత్రం ఆరవగానే ఒక ఊళ్ళో పనిచేసేవాడిని నేను, అక్కడ అందరూ అలాగా ఇంటి ముందు ఒక రకమైన చప్టా లాంటిది కట్టుకుంటారు అన్నమాట, బెంచ్ లాంటిది. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది ఏంటి, పూర్వకాలం ఇంటి అందరూ వరుసగా కూర్చుంటారు, అంతే ఏమి చేయరు. లేకపోతే అందరూ ప్యాక్ అడుగుతూ ఇలాగ కాకుల్లా కూర్చునేవాళ్ళు, పిచ్చుకల్లా కూర్చునేవాళ్ళు, టైం అంతా వేస్ట్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎందుకవుతున్నారంటే ఆ మనస్సు అలాంటి వాళ్ళతో కూడుకుంది కాబట్టి వీళ్ళు కూడా అలా అవుతారు. అందుకని మనస్సుకున్న ఈ లక్షణం ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటే ఎవరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారో వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాలి. గురువులు వాళ్ళు పైకి ఫోటోలో సీరియస్గా ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆనంద స్వరూపులే. కాబట్టి మనం ఏ గురువుతో సంబంధం ఏర్పరచుకున్నా మన మనస్సు కూడా ఆ సమయంలో ఆనందంగా ఉంటుంది. గురువుతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఎలాగా, గురువుతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఎలాగా అంటే ఊరికే ధ్యానం చేసేస్తే సంబంధం వచ్చినట్టే? నో, అలా ఎప్పటికీ కాదు. మరి ఎలాగండి గురువుతో సంబంధం ఏర్పరచుకోవాలంటే? కొన్ని ఉన్నాయి దానికి కూడా, అవి ఏంటంటే మన యొక్క లక్ష్యం లోక కళ్యాణమై ఉండాలి. గురువుతో సంబంధం ఏర్పరచుకున్నాం అంటే మేము చాలా గొప్ప గురువు యొక్క శిష్యులు అని చెప్పుకోవటం కాదు, ఆ గురువే చెప్పాలి వీడు నాకు శిష్యుడు అని, అలా ఉండాలి. ఎస్, గురువుగారిని హిమాలయాల్లోకి పిలిచినప్పుడు రెండవసారి హిమాలయ యాత్రలో ఋషులందరికీ పరిచయం చేస్తాను నీకు అంటారు. ఆ ఋషులందరూ పరిచయం చేసినప్పుడు ఇతను చూడటానికి ఇలా ఉన్న ఇలాగ హనుమంతుడిలాగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు నా శిష్యుడు అని అందరికీ పరిచయం చేస్తారు. చేసిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఇదివరకే చెప్పాను, నువ్వెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నం చేయకు, నీ వైపు నుంచి ఏ రకమైన ప్రయత్నం చేయటానికి వీల్లేదు, చేయటానికి ప్రయత్నం చేయొద్దు, కుతూహలము ఉంచుకోవద్దు, నిజంగా అవసరం ఉంటే నేనే వచ్చి నీకు ఏం చేయాలో అన్ని మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను. అలాగే ఇవాళ నుంచి ఈ ఋషులందరి కూడా నువ్వు వాళ్ళు చెప్పే పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి నేను చెప్పిన సిద్ధాంతమే వర్తిస్తుంది, ఆ రూలే వర్తిస్తుంది. అదేంటంటే నిజంగా నీతో అవసరం పడినప్పుడు వాళ్ళే వచ్చి నిన్ను కాంటాక్ట్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకో అని చెప్తారు. ఇదంతా మనం కూడా వర్తిస్తుంది. గురువుగారికే వర్తించినప్పుడు మనకు వర్తించదా? అందుకని మనం గురువుగారిని చూడాలి, గురువుగారితో కాంటాక్ట్ చేసుకోవాలి, గురువుగారు మాకు గైడ్ చేయాలి, గురువుగారు మమ్మల్ని నడిపించాలి అనుకుని ఎవరైనా మనసులో ఉంటే వాళ్ళందరి దృష్టి ఒకదాని మీద ఉండాలి. ఏంటంటే లోక కళ్యాణార్థం నేను పనిచేస్తాను, అలాగే నాలో సత్ప్రవృత్తులను సంవర్ధనం చేసుకుంటాను. ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటాం అప్పుడు సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. సిద్ధపురుషుల అనుగ్రహం లభించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది, అలాగే గురువు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది అంటే ప్రాచీన ఋషి సంప్రదాయం ఎలా ఉందో అలా ఉంటుంది. ఋషి ఎప్పుడు కూడా, గురువు ఎప్పుడు కూడా తన శిష్యుని తనకంటే ఉన్నతుడిగా చూడటానికి ప్రయత్నం చేస్తాడు, తనకంటే ఉన్నతుడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఎవరిలో అయితే లోక కళ్యాణార్థమైన సత్ప్రవృత్తుల సంవర్ధనార్థంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటుంటారు అలాంటి వాళ్ళకి గురువు కాంటాక్ట్ వస్తుంది. అలాగే అదే పనుల్లోనే ఉండాలి. మళ్ళీ గురువు కలిసిన తర్వాత అబ్బా మనం ఇవన్నీ చేసాం కాబట్టి మనకి ఇది కాంటాక్ట్లోకి వచ్చాడు కాబట్టి ఇంక ఇవన్నీ చేయక్కర్లేదు అనే ఒక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు, ఇంకా ముందరికి వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఇవి చేయటానికి గాయత్రి మహావిద్యం తెలుసుకోవాలి. గాయత్రి మహావిద్యం తెలుసుకునే ముందు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నావు, మనకు తెలిసినట్టుగా ఉంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మహాత్ములు రాసినవన్నీ కూడా చదివినప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పుస్తకంలో ఉన్న అక్షరాల రూపంలో వాళ్ళ ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మనతో మాట్లాడుతుంటే ఎంత శక్తి మనలోకి ప్రవేశిస్తుందో ఆ పుస్తకాలు చదివిన అంత శక్తి మనలోకి వస్తుంది. ఎప్పుడైతే చదవటం ఆపేస్తామో ఆ శక్తి కాసేపు పనిచేస్తుంది, మనలో ఉన్న శ్రద్ధ బట్టి ఇంకా పనిచేయటం జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ అంతా మీకు తెలిసినవే అయి ఉంటాయి. ఎక్కడో అక్కడ గురువుగారి జీవిత చరిత్రలోంచి, అలాగే గురువుగారి సాహిత్యంలోంచి చెప్పినవే ఇవి, కొత్తవి ఎక్కడి నుంచి తెచ్చి చెప్పట్లేదు. ఇన్ని చెప్పుకున్నా మన మనస్సులో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఆ వైపే మన దృష్టి ఉండి ఇది మెయిన్ అవ్వాలి, మిగతా జీవితం సెకండరీ అవ్వాలి. గురువుగారి పనులు నాకు ఫస్ట్, తర్వాతే మిగతా పనులు, గురువుగారి పనులు తర్వాతే మిగతా పనులు, ఇవి చేస్తూ అవి చేస్తాను అనే దృష్టి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గురువు యొక్క మార్గదర్శనం వేలు పట్టుకు నడిపించడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ రకంగా నీ బ్యాక్గ్రౌండ్ ఉంచుకొని, నీ దృష్టికోణం ఉంచుకొని గాయత్రి మహావిజ్ఞానం మనం వింటే గాయత్రి మహావిజ్ఞానంలో ఉన్న ప్రతి వాక్యానికి అనంతమైన శక్తి ఏముందో అర్థమవుతుంది. దాన్ని ఎలా అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని నింపుకోవాలో, దాన్ని ఎలా ఆచరించాలో, ఎలా పాటించి రిజల్ట్స్ తెచ్చుకోవాలో అర్థమవుతుంది. ఈ రకంగా మనం ఒక మహాకాలుడు, గాయత్రి స్వరూపులు, నిష్కళంక ప్రజ్ఞావతారులు, ప్రఖర ప్రజ్ఞ అంటే నేనే అని చెప్పుకున్న మహాత్ములు, ఈ భూమి మీద నడయాడిన పరబ్రహ్మము అయిన గురుదేవుల సాహిత్యాన్ని గురించి ఈ రకమైన భావం వెనకాల మనం ఉంచుకొని అప్పుడు గాయత్రి మహావిజ్ఞానం విందాం. గాయత్రి మహావిజ్ఞానం చెప్తున్నప్పుడు, మీకు చెప్తున్నప్పుడు నాకు కూడా తెలుస్తుంటుంది, నాకేదో తెలిసి చెప్తున్నాను అనుకోకండి. ఆ రకంగా మనం అందరం కలిసి గాయత్రి మంత్రాన్ని ఎలాగ ఉపాసన చేయాలి, గాయత్రి మంత్ర సాధన ఎలాగ చేసుకోవాలి, ఈ రెండిటికి ఎప్పుడు కూడా మనస్సులో జరిగిన మార్పులు భౌతిక జీవితంలో కూడా కనపడాలి. దాన్ని ఆరాధన అని ఇచ్చారు. ఈ జీవన దేవత సాధన, దాని ద్వారా వచ్చిన ఫలితాలతోటి ఈ సమాజ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనేది గురువుగారు ఇచ్చారు. ఇవన్నీ తెలుసుకోవడానికి భగవంతుడు సమాజ రూపంలో ఉన్నాడు అని తెలుగులో చెప్తే దాన్నే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి ఉంటుంది. ఏమని, విశ్వం విష్ణు, ఈ విశ్వమే విష్ణువు. ఈ విష్ణువుని కొలవాలంటే మనకు ఏం తెలియాలి, అంటే ఎలా సేవించాలో తెలియాలి. ఎలా సేవించాలో తెలియాలంటే ఆయనని ఉపాసన చెయ్యాలి, ఆయనని ఆయన ఇచ్చిన వాటిని సాధన చెయ్యాలి. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఆయన భగవంతుడు గుళ్ళో ఉన్నాడు సపోజ్, ఓ విగ్రహం, ఆ విగ్రహం దగ్గరగా వెళ్ళి కూర్చోవటం. అలాగే సాధన చేయటం అంటే ఇదిగో ఈ రకమైన పంచతత్వాల సాధన, పంచకోశాల సాధన, లేకపోతే తన్మాత్ర సాధన, లేకపోతే మనో సాధన, ప్రాణాయామం, ఇవన్నీ సాధనలు చాలా ఇచ్చారు. ఈ సాధనలు అన్నీ చేయటం అంటే సాధన చేయటమే. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవటమే. ఉపాసన దగ్గరగా కూర్చోవడం అంటే ఈ ఎక్కడ కూర్చున్నట్టు భావన చేయాలి. దగ్గర అంటే ఏది, ఉపనిషత్తు చెప్తుంది భగవంతుడు అత్యంత సమీపంగా ఉంటాడట, అత్యంత దూరంగానే ఉంటాడట, అంతటా నిండి ఉంటాడు. ఇప్పుడు మన కళ్ళకి మొహం మీద బాగా ఒకటి పెట్టేసాం చూడండి, ఏం చూస్తాం, కొంచెం దూరం ఉండాలి, అలా ఉంటేనే చూడగలం. అలాగా భగవంతుడు అత్యంత సమీపంగా ఉంటాడు. అంత సమీపంగా ఉంటే మనం కంటి మీద ఏమైనా పెట్టుకుంటే ఏం కనపడదు, కొంచెం దూరంగా పెట్టుకుంటే కనిపిస్తుంది. అలాగా భగవంతుడిని కంటి మీద పెట్టేసుకుంటే ఏం కనిపిస్తుంది, అంటే ఉపాసన చేస్తున్నామంటే మన ఎదురుగుండా చూస్తే కనిపించేంత దూరంలో చక్కటి విగ్రహం లేకపోతే పటం పెట్టుకుని నేను భగవంతుడి దగ్గర ఉన్నాను, దగ్గర కూర్చున్నాను అని ఫీల్ అవ్వాలి. ఒక అగ్ని దగ్గర కూర్చుంటే, అగ్నికుండం దగ్గర కూర్చుంటే ఆ దాంట్లోంచి వచ్చి ఆహుతులు వేస్తున్నప్పుడు వచ్చే వేడి వల్ల మనకు ఎలా అయితే ఒళ్ళు అంతా వేడెక్కుతుందో అలాగా గాయత్రిమాత ఉన్నది అని సుదృఢంగా భావించాలి. ఖచ్చితంగా ఎస్ ఉన్నది, అలా భావించినప్పుడే ఉపాసన కరెక్ట్. ఆ తర్వాత గాయత్రి మంత్ర జపం, అది సాధన కిందకి వస్తుంది. దాంట్లో మనలో ఉన్న దుష్ప్రవృత్తులన్నీ పోతాయి. కన్యారాశి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం, సాలోక్య సారూప్య సాయుధ్య అనే మూడు ఈ కన్యారాశిలో ఉన్న స్పెషల్ సాధన అన్నమాట. అది పశ్యంతి వాక్కుగా ఉన్న గాయత్రి మాత భగవత్ సంకల్ప ఏదైతే ఉందో దాన్నితో ఒకటవటానికి ఈ కన్యారాశిలో ఉన్న పవిత్రత మనకు రావాలి అని చెప్పుకోను. ఆ పవిత్రత కన్యారాశిలో పవిత్రతే సత్ప్రవృత్తుల సంవర్ధనము, దుష్ప్రవృత్తుల నిర్మూలనము. అక్కడ సారూప్యము వస్తుంది, సాయుధ్యం వస్తుంది. సాయుధ్యం అంటే గాయత్రి మాత సాధన చేస్తున్న వాళ్ళు వేరువేరు కాదు, ఒకటైపోవటం. గాయత్రి మంత్రంతో మనం మొట్టమొదటిగా ఉదయం సంధ్యావందనం చేసేటప్పుడు సాయుధ్యే జపే వినియోగ అని చివరిలో వస్తుంది. ఎందుకు చేస్తున్నాం జపం, గాయత్రి జపం అంటే సాయుధ్యే జపే వినియోగ, సాయుధ్యం కోసం ఈ జపాన్ని వినియోగిస్తున్నాము అని వస్తుంది. అది గుర్తు మనకు. ఈ రకంగా గాయత్రి మాతతో ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తూ ఉన్నారో, ఎవరైతే గాయత్రిని దగ్గర కూర్చున్నా నేను అని ఉపాసన భావంతో గాయత్రి సాధన చేస్తున్నారో వాళ్ళు గాయత్రి స్వరూపులుగా సాయుధ్యము పొందటానికి గాయత్రి మహావిజ్ఞానం ఉన్నది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సాయుధ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేహంలో ఉండగానే దైవత్వం ప్రకటించబడుతుంది. కన్యారాశిలో, కన్యారాశి నుంచి ఐదవ రాశి మకరం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. మకరంలో మకర సంక్రమణం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అక్కడ అయనం, ఉత్తరాయణం ప్రారంభించిన రోజు అర్ధరాత్రి సరిగ్గా కన్యారాశి ఇటు ఉదయిస్తూ ఉంటుంది అంటే లగ్నంగా ఉంటుందన్నమాట. లగ్నం నుంచి ఐదవ రాశి అప్పుడు పుత్రులను గురించి చెప్తుంది. కన్యకి పుత్రుడుగా పుట్టాడు క్రీస్తు అని చెప్తారు. అలాగే మనలో మన ప్రకృతి దివ్య ప్రకృతిగా మారినప్పుడు మనలో కన్యకి కుమారుడు పుట్టినట్టుగా, భగవత్ కుమారుడు పుట్టినట్టుగా మనలో ఈ భావం పుడుతుంది. ఏమని, నేను ఈశ్వరుడి కుమారుడిని, నేను పరమాత్మ యొక్క అంశని అని మనకు కూడా ఎవరో చెప్పరు, మనకే తెలుస్తుంది. అక్కడి నుంచి మనం ఇంకా దాన్ని ఇంకా పెద్ద చేసుకుంటూ, అంటే ఆ భావాన్ని సుదృఢం చేసుకుంటూ, బాగా గట్టి చేసుకుంటూ లోక సేవకులుగా మనం కుంభరాశిలోకి ప్రవేశిస్తాం. కుంభరాశిలోంచి ఇంకా బాగా సాధన చేసుకొని ఐ ఆమ్ వన్ విత్ ద డివైన్ అని చెప్పుకున్నాం ఇదివరకు. ఐ అండ్ మై ఫాదర్ ఇన్ ద హెవెన్ ఆర్ వన్ అంటాడు క్రైస్ట్. అలాగా భగవంతుడు నేను, నేను భగవంతుడు ఒకటే అనే జ్ఞానం మనకు వస్తుంది. భగవంతుడు నేను ఒకటైన జ్ఞానం వచ్చి మళ్ళీ వాళ్ళు భూమి మీద అందరి మధ్య ఉండి గురుదేవులు ఎలా ఉన్నారో, మాస్టర్స్ అందరు ఎలా ఉన్నారో అలాగ పనిచేస్తారు. ఈ రకమైన సాధనా సిద్ధి ఏదైతే ఉందో దీనంతటినీ మనకు ప్రసాదించడానికి గురుదేవులు గాయత్రి మహావిజ్ఞాన్ ఇచ్చారు. ఈ రకమైన దృష్టికోణం ఉంచుకొని దయచేసి మీరందరూ గాయత్రి మహావిజ్ఞాన్ని చదువుకోండి. నాకు తెలిసినంతవరకు, నాకు అర్థమైనంతవరకు, నాకు అందినంతవరకు మీ అందరి ముందు గాయత్రి మహావిజ్ఞానం ఉంచడానికి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ప్రయత్నం చేస్తాను. ఈ రకమైన ఉపోద్ఘాతంతో ఇవాళకి ఈ కార్యక్రమాన్ని స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మార్గేణ మహీం మహిషా. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా